పంతొమ్మిది 20 శ్లోకాలు.
తపామ్యహమహం వర్షం, తపామ్యహమహం వర్షం,
నిగృహణామ్యుత్సృజామి చ,
నిగృహణామ్యుత్సృజామి చ,
అమృతం చైవ మృత్యుశ్చ,
అమృతం చైవ మృత్యుశ్చ,
తదసచ్చాహమర్జున,
తదసచ్చాహమర్జున,
త్రైవిద్యామాం సోమ పాపూత పాపా,
త్రైవిద్యామాం సోమ పాపూత పాపాః,
యజ్ఞైరిష్టా స్వర్గతిం ప్రార్థయంతే,
యజ్ఞైరిష్ట్వా స్వర్గతిం ప్రార్థయంతే,
ఏ పుణ్యమాసాద్య సురేంద్రలోకం,
ఏ పుణ్యమాసాద్య సురేంద్రలోకం,
అస్నంతి దివ్యాన్ దివి దేవ భోగాన్,
అస్నంతి దివ్యాన్ దివి దేవ భోగాన్.
సర్వత్ర పరమాత్మను దర్శించాలి. మానవ జీవితం యొక్క పరమ లక్ష్యం పరమాత్మతో ఐక్యత. ఇంకా చెప్పాలంటే మన యథార్థ స్వరూపం పరమాత్మ గనక మనం పరమాత్మగా ఉండాలి. మన స్వరూపం పరమాత్మ అని తెలుసుకొని మనం పరమాత్మగా ఉండాలి. ఇప్పుడేమో జీవుడిగా ఉంటున్నాం. మరి పరమాత్మగా ఉండాలంటే పరమాత్మను సర్వత్రా దర్శించాలి. అలా దర్శించడానికే ఇంతవరకు 26 విభూతులు చెప్పుకొని ఇప్పుడు దీంట్లో 4 విభూతులు చెప్తున్నారు. మొత్తం 30 విభూతులు మనం పూర్తి చేశాం. ఇందులో ఈ 4 ఎండ కాయించేది నేనే అంటున్నాడు భగవానుడు. అలాగే వర్షాన్ని కురిపించేది నేనే, నిలిపేసేది నేనే, అమృతము నేనే, మృత్యుము నేనే, సత్తు నేనే, అసత్తు నేనే అని ఇక్కడ 4 విభూతుల్ని తెలియజేస్తున్నారు. అయితే ఎండ కాయించేది నేనే అంటే మరి ఎవరి చేత కాయిస్తున్నాడు ఎండ? సూర్యుడి చేత. సూర్యుడు మండుతున్నటువంటి అగ్నిగోళం గనక ఆయన గనక కనపడితే చాలు వేడి. కాబట్టి ఆ సూర్యుడి చేత ఎండ కాయించేది ఆయనే. ఏ సూర్యుడే కాయలేడా అంటే సూర్యుడు జడం. ఆ సూర్యుడిలో ఉన్నటువంటి పరమాత్మ చైతన్యం వల్లనే సూర్యుడు కూడా పనిచేస్తూ ఉంటాడు, చైతన్యవంతం అవుతాడు. అందువల్ల సూర్యుడికి శక్తినిచ్చేది నేనే గనక నా వల్లనే సూర్యుడు ఎండ అనేటువంటి దాన్ని, వేడిని, వెలుతురుని ఇస్తున్నాడు. ఇక సూర్యకిరణాలతోటి సముద్రం వేడెక్కి ఆవిరై మేఘాలుగా మారి ఆ మేఘాలు చల్లబడి వర్షం పడుతుంది. అయితే వర్షాన్ని కురిపించేది పరమాత్మే. అదేవిధంగా మరి వర్షం ఎండాకాలంలో మాత్రమే మేఘాలు ఏర్పడతాయి కనుక వర్షాకాలంలో వర్షాలు రావాలంటే మరి అప్పటిదాకా ఈ మేఘాలు ఎక్కడుంటాయి? ఈ మేఘాలన్నింటినీ కూడా నిలిపి ఉంచేవాడు పరమాత్మ. కనుక వర్షాన్ని కురిపించేది పరమాత్మ, నిలిపి ఉంచేది కూడా పరమాత్మే. అలాగే అమృతము నేనే, మృత్యువు నేనే అంటున్నాడు. అమృతం అని అంటే మృతం లేనటువంటిది, మార్పు లేనటువంటిది, ఎప్పుడు ఒక్కటిగా ఉండేది పరమాత్మ. ఎప్పుడు ఒక్కటిగానే ఉంటాడు, ఏ మార్పులు లేదు. ఎన్ని వేల సంవత్సరాలు, లక్షల సంవత్సరాలు, కోట్ల సంవత్సరాలైనా పరమాత్మలో ఏ మార్పు ఉండదు. ఎందుకంటే మారటానికి అది స్థూలం కాదు, సూక్ష్మాతి సూక్ష్మమైనటువంటిది, కనుక మారేటువంటి అవకాశం లేదు. అందుకనే అమృతం నేనే. మరి అమృతం నేనే అని మృత్యువు కూడా నేనే అంటున్నాడే, ఇదేమిటండి అంటే మృత్యువు అనేటువంటిది మనం అశుభంగా తలుస్తూ ఉంటాం. కానీ నిజం ఏమిటంటే మృత్యువు అనేది కూడా చాలా శుభకరమైనటువంటిది. మృత్యువు అనేది కనుక లేకపోతే ఈ భూమి మీద మన జీవనం అనేటువంటిది అసాధ్యం అవుతుంది. భూమి మీద ఎన్నో రకాలైనటువంటి జీవరాశులు ఉన్నాయి. చెట్లు చేపలు ఉన్నాయి, మనుషులు ఉన్నారు, జంతువులు ఉన్నాయి, పశుపక్ష్యాదులు ఉన్నాయి, క్రిమి కీటకాలు ఉన్నాయి, సూక్ష్మజీవులు ఉన్నాయి. ఇవన్నీ గనక మృత్యువు లేకుండా బ్రతి గనక ఉంటే మనం ఇక్కడ ఉండటానికి చోటంటూ ఏ ఉండదు. కాబట్టి రెండు నేనే, అమృతము మృత్యువు రెండు నేనే అంటున్నాడు. అలాగే సత్తు అసత్తు కూడా నేనే అంటున్నాడు. ఈ సత్తు అసత్తు అంటే చాలా అర్థాలు ఉన్నాయి. కార్యము కారణమని, వ్యక్తము అవ్యక్తమని, అలాగే జడము చైతన్యమని, స్థూలము సూక్ష్మమని, నశించేది నశించనిదని, ఇలా రకరకాలైనటువంటి అర్థాలు ఉన్నాయి. అందుకనే కార్యరూపంలో ఈ జగత్తు ఉంది, ఈ జగత్తు కార్యరూపంలో ఉంది, దీనికి కారణం చైతన్యం. కాబట్టి కార్యము కారణము సత్తు అసత్తు రెండు కూడా పరమాత్మ. అలాగే జీవుడు వ్యక్తమవుతుంటాడు, పరమాత్మ అవ్యక్తంలో ఉంటాడు. జగత్తేమో స్థూలంగా ఉంటుంది, పరమాత్మ ఏమో చైతన్యం. అలాగే దేహాలేమో నశించేవి, పరమాత్మ ఏమో నశించనివి. ఈ ప్రకారంగా అంతా పరమాత్మే అనేటువంటి భావనతోటే మనం అన్నింటినీ కూడా చూడాలి. ఇలా సర్వత్రా పరమాత్మ దర్శనం మనం చేసినప్పుడే పరమాత్మకు మనం దగ్గర అవుతాం. పరమాత్మ దర్శనం చేయలేకపోతే పరమాత్మ మనకంటే వేరుగా ఉన్నాడు అని భావిస్తాం. పరమాత్మ మనకంటే వేరుగా ఉన్నాడు అనుకున్నప్పుడు ఆయన అనుగ్రహం పొందాలి అని పూజలు పురస్కారాలు యజ్ఞాలు యాగాలు దాన ధర్మాలు సత్కార్యాలు పరోపకార కార్యాలు ఇవన్నీ చేస్తాం. ఎందుకని? పరమాత్మ మనకంటే వేరుగా ఉన్నాడు, ఆయన అనుగ్రహాన్ని పొందాలి, మంచి జన్మను పొందాలి, లేకపోతే ఉత్తమోత్తమైనటువంటి సుఖాలు భోగాలు అనుభవించాలి అనేటువంటి భావనతోటి ఇలా మనం పూజా పురస్కారాలు యజ్ఞయాగాదులు చేస్తూ ఉంటాం. ఈ ప్రకారంగా మరి యజ్ఞయాగాదులు కనుక చేస్తే వాళ్ళ యొక్క పరిస్థితి ఏమిటి? వాళ్ళకి ఫలితాన్ని ఆశించి చేస్తున్నారు కాబట్టి వాళ్ళకి ఏ ఫలితాలు వస్తాయి, ఆ ఫలితాలు వస్తే ఎలాంటి ఫలితాలు, వాళ్ళ యొక్క స్థితి ఏమవుతుంది అనేటువంటి విషయాన్ని మనకి ఇక్కడ తెలియజేశారు. వేదాల్లో ఉన్నటువంటి కర్మకాండని బాగా తెలుసుకొని చక్కగా యజ్ఞాలు చేసేటువంటి వాళ్ళు మరి కోరిక ఫలాసక్తిని పెట్టుకొని చేస్తారు. అంతేకాకుండా సోమపానం చేస్తారు. యజ్ఞంలో సోమవల్లి అనేటువంటి తీగ నుంచి రసాన్ని తీసి ఆ సోమరస పానం చేస్తారు. దాంతో పాపాల నుంచి వాళ్ళు విముక్తులు అవుతారు, పవిత్రులు అవుతారు. అంటే అలా పవిత్రులు అయ్యారంటే స్వర్గానికి వెళ్ళటానికి ఆటంకాలు తొలగిపోయినట్టే. అందువల్ల స్వర్గలోకానికి వెళ్తారు, అక్కడ భోగాలు అనుభవిస్తారు. అయితే ఇదేమైనా చాలా గొప్ప విషయమా అంటే మరి వాళ్ళకి గొప్ప. ఎందుకని? ఎందుకనంటే భోగాలు అనుభవించాలనే కోరిక లోపల ఉంది, ఆ భోగాలు అక్కడ దొరుకుతాయి. ఈ లోకంలో భోగాలు కాదు, ఆ లోకంలో భోగాలు చాలా గొప్పగా ఉంటాయని వాటిని అనుభవించాలి అనేటువంటి ఉద్దేశంతో చేస్తూ ఉంటారు. కాకపోతే ఈ భోగాలన్నీ అనుభవించినా, చేసినటువంటి శ్రమంతా యజ్ఞాల కోసం చేసినా, ఇదంతా ఎలా ఉందంటే కొండని తవ్వి ఎలికను బట్టినట్టుగా ఉంటుంది. కష్టమేమో ఎక్కువ, ఫలితమేమో అశాశ్వతం. శాశ్వతమైనటువంటి ఫలితం కాదు. భోగాలు పొందేటువంటి మాట నిజమే, కానీ అవి శాశ్వతం కాదు. మరి స్వర్గభోగాల్ని కోరుకొని యజ్ఞయాగాదులు చేసినటువంటి వాళ్ళు స్వర్గాన్ని చేరి భోగాలు అనుభవిస్తారు. అయితే అవి శాశ్వతమా అంటే శాశ్వతం కాదు. మరి తిరిగి రావాలి. మరి ఎలా వస్తారు, ఏమవుతుంది అనేటువంటి విషయాన్ని మనకి తర్వాత శ్లోకంలో 21వ శ్లోకంలో చెప్తున్నారు. 21వ శ్లోకం చూడండి.
ఏతం భుక్త్వా స్వర్గలోకం విశాలం.
ఏతం భుక్త్వా స్వర్గలోకం విశాలం.
క్షీణే పుణ్యే మత్స్య లోకం విశంతి.
క్షీణే పుణ్యే మత్స్య లోకం విశంతి.
ఏవం త్రయీ ధర్మ మను ప్రపన్నాః.
ఏవం త్రయీ ధర్మ మను ప్రపన్నాః.
గతాగతం కామ కామాలభంతే.
గతాగతం కామ కామాలభంతే.
ఏతం భుక్త్వా స్వర్గలోకం విశాలం.
తే తం భుక్త్వా స్వర్గలోకం విశాలం
క్షీణే పుణ్యే మర్త్యలోకం విశంతి
క్షీణే పుణ్యే మర్త్యలోకం విశంతి ఏవంత్రై ధర్మ మను ప్రపన్నాః
గతాగతం కామ కామాయ భంతే
గతాగతం కామ కామాల భంతే
వారు ఎవరు వారు ఈ యజ్ఞయాగాదులు చేసి స్వర్గలోక భోగాల్ని అనుభవించాలని కోరుకున్నటువంటి వాళ్ళు తమ్ విశాలం ఆ విశాలమైనటువంటి స్వర్గలోకం భుక్త స్వర్గలోకాన్ని చేరుకొని స్వర్గభోగాల్ని అనుభవించి పుణ్యే క్షీణే వాళ్ళు ఇక్కడ చేసినటువంటి పుణ్యం కాస్త క్షయమైపోవటంతో మత్స్యలోకం విశంతి ఇదిగో ఈ మత్స్యలోకాన్ని చేరుకుంటారు భూలోకాన్ని చేరుకుంటారు. దీన్ని మత్స్యలోకం అని ఎందుకన్నారు? ఇది మరణ స్వభావం కలిగినటువంటి లోకం. ఈ లోకంలో పుట్టినటువంటి ప్రతివాడు కూడా మరణించాల్సిందే. అందుకని దీన్ని మత్స్యలోకం అన్నారు. ఈ మత్స్యలోకాన్ని భూలోకాన్ని చేరుకుంటారు. ఏవం ఈ ప్రకారంగా త్రయీధర్మ ఈ వేద విహితమైనటువంటి సకామ కర్మల్ని వేదాల్లో చెప్పినటువంటి సకామ కర్మల్ని అనుప్రపన్న ఆచరించేటువంటి కామకామాహ ఈ కామదాసులు గతాగతం లభంతే రాకపోకలతో కూడినటువంటి ఈ జనన మరణ సంసార చక్రాన్ని చేరుకుంటారు. ఈ జనన మరణాలని పొందుతూ ఉంటారు. కాబట్టి ఈ యజ్ఞయాగాదులు చేసినటువంటి వారు విశాలమైనటువంటి స్వర్గలోక భోగాల్ని అక్కడ స్వర్గలోకాలను చేరుకొని స్వర్గభోగాల్ని బాగా అనుభవించి చేసుకున్నటువంటి పుణ్యం ఏదైతే ఉందో అది ఖర్చు అయిపోయితే వెంటనే వాళ్ళు ఈ మత్స్యలోకాన్ని వెతుక్కుంటూ రావాలి, ఈ భూలోకంలో ప్రవేశించాలి. ఈ ప్రకారంగా కామ్య ఫలాలను ఇచ్చేటువంటి వేదోక్త కర్మల్ని అంటే కోరికలు తీర్చేటువంటి వేదోక్త కర్మల్ని అనుష్ఠించేటువంటి కామదాసులు, వీళ్ళకి కామదాసులనే ఒక పేరు పెట్టారు భగవానుడు. ఈ కామదాసులు రాకపోకలతో కూడినటువంటి జనన మరణాలని పొందుతూ ఉంటారు. మళ్ళీ మళ్ళీ చావటం, మళ్ళీ మళ్ళీ పుడతాం, మళ్ళీ మళ్ళీ చావటం, మళ్ళీ మళ్ళీ పుడతాం. పుడతం చావటం అంటే మనుషులుగానే కాదు, అన్ని రకరకాలైనటువంటి జన్మలు కూడా వస్తాం. ఈ లోకంలో యజ్ఞయాగాది పుణ్యకర్మలు ఆచరించినటువంటి వాళ్ళు స్వర్గలోకం మొదలైనటువంటి దేవలోకాలకి వెళ్ళి అక్కడ చాలా కాలం దివ్యమైనటువంటి దేవభోగాల్ని అనుభవిస్తారు. దాంట్లో అనుమానం లేదు. ఎలా అనుభవిస్తారండి? సూక్ష్మ దేహంతో అనుభవిస్తారు, స్థూల దేహంతో కాదు. ఇక్కడైతే స్థూల దేహంతో అనుభవిస్తారు. ఇప్పుడు ఏదైనా రుచి చూడాలంటే మనం నోట్లో వేసుకుంటాం, అప్పుడు మనకి రుచి తెలుస్తుంది. కానీ చూస్తామంటే రుచి తెలియదు కదా. కాబట్టి ఇలాగా మనం ఇక్కడ స్థూల దేహంతో అనుభవిస్తాం, అక్కడ సూక్ష్మ దేహంతో అనుభవిస్తాం. సూక్ష్మ దేహంతో ఎట్లా అనుభవిస్తారండి? రాత్రి మనం కళ్ళు అనుభవించలా, ఎన్నో తిన్నాం, ఎన్నో చూసాం, ఎన్నో విన్నాం, ఎన్నో మాట్లాడాం, ఏయో చేసాం. అక్కడ ఏమైనా ఈ దేహం ఉందా? ఈ దేహం పక్క మీద పడింది. కాబట్టి అక్కడ సూక్ష్మదేహం, సూక్ష్మదేహంతో ఇక్కడ ఎట్లా అనుభవించామో అక్కడ కూడా సూక్ష్మదేహంతో అనుభవిస్తూ ఉంటారు. అయితే అలా అనుభవిస్తూ అక్కడే ఉండిపోయారనుకోండి, ఇక ఏమి ఇబ్బంది ఏమి లేదు, చాలా మంచిది. ఎందుకనంటే అది స్వర్గలోకం, అనేకమైనటువంటి భోగాలు ఉంటాయి అక్కడ. పైగా అది విశాలమైనటువంటి లోకం, విశాలం లోకం విశాలం అని చెప్పారు ఇక్కడ. అందుకని ఇది విశాలమైనటువంటి లోకం. ఈ లోకం అట్టు కాదు, అంతా ఇరుకు 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 ఇరుకు. ఇల్లు కూడా ఒకళ్ళెంబడి ఒక ఇల్లు, ఒకళ్ళెంబడి ఒక ఇల్లు, ఒకళ్ళెంబడి ఒక ఇల్లు కట్టుకుంటాం. మళ్ళీ ఇల్లు కట్టుకుంటున్నా అంతతో ఆగుతావా? కొడుకులు ఇద్దరు కనుకైతే దాన్ని సగం చేస్తాం. 10 అడుగులు తెల్ల 5 అడుగులు అవుద్ది. ఆ తర్వాత మళ్ళీ 5 అడుగులు, 5 అడుగులు తెల్ల 2.5 అడుగులు అవుద్ది. ఈ రకంగా అంత ఇరుకే ఇరుకు ఇక్కడ. కానీ అదో స్వర్గలోకం చాలా విశాలంగా ఉంటుంది, చాలా బాగుంటుంది. మరి అన్నింటికి కూడా ఇక్కడ పోటీ ఉంటుంది, అక్కడ పోటీ ఉండదు. ఇక్కడ ఎవడు ఏం చేస్తే నేను కూడా అదే చేయాలంటాడు, ఎవరు ఏది వాళ్ళు బాగుపడుతున్నారంటే నేను కూడా అట్టే పోవాలని రకరకాలుగా ఇక్కడ ఉంటారు. అక్కడ అట్లా ఏముండదు, ఎవరి పని వాళ్ళదే, ఎవరి సుఖం వాళ్ళదే, ఎవరి భోగం వాళ్ళదే, హాయిగా అందరు కూడా కోరినటువంటి భోగాలన్నీ అనుభవిస్తూ ఉంటారు, అమృతం తాగుతారు, అలాగే ఎప్పుడు యవ్వనంగా ఉంటారు. నిజంగా యవ్వనంగా ఉంటారంటే దేహం ఉంటేనే యవ్వనమా వృద్ధాప్యమో అని తెలిసింది. మరి అప్పుడు యవ్వనంగా ఉంటారని ఎట్లా చెబుతున్నారండి అంటే, భోగాలు అనుభవించేది యవ్వనంలో ఉన్నటువంటి వాళ్ళే. అంటే వాళ్ళ సూక్ష్మ శరీరం కూడా యవ్వన శరీరమే. బాల్యాలు యవ్వనాలు వార్ధక్యాలు ఇట్టాటి అన్నీ ఏమి లేవు, ఒక్క యవ్వనమే అక్కడ ఉంటుంది. ఎప్పుడు భోగాలు అనుభవిస్తూనే ఉంటారు, పుణ్యం ఉన్నంతకాలం అనుభవిస్తారు, ఆ తర్వాత మళ్ళీ ఇక్కడికి రావాలి. కాబట్టి అమృతపానం చేస్తారు అక్కడ, అలాగే నందనవన విహారం చేస్తూ ఉంటారు. నందనవనం ఉంటుంది ఇక్కడ, ఉన్నటువంటి ఉద్యానవనాలు లాంటి వనాలు కాదు నందనవనం అంటే, అది చూస్తేనే కళ్ళు చెదిరిపోతుంటాయి, ఎంతో ఆహ్లాదకరంగా ఉంటుంది. అదిగో ఆ నందనవన విహారం చేస్తుంటారు. ఇక అప్సర్సలతో నాట్యం చేస్తూ ఉంటారు, ఎందుకంటే అక్కడ రంభ, ఊర్వశి, మేనక, తిలోత్తమ ఇలాంటి వాళ్ళంతా ఉంటారు. వాళ్ళు ఎప్పుడు కూడా యవనంతోటే ఉంటారు, వాళ్ళకి దేహాలు లేవు. మనం సినిమాల్లోనే వాళ్ళకి దేహాలను పెట్టి చూపించేది, అంతే వాళ్ళకు కూడా దేహాలు ఉండవు. దేవలోకంలో ఎవరికి దేహం ఉండదు, కాబట్టి వాళ్ళు ఇల్లు కట్టుకునే పని లేదు, ఎవరికి దేహాలు ఉండవు, సూక్ష్మ శరీరంతోనే ఉండేది. అందుకని వాళ్ళు కూడా ఎప్పుడు యవ్వనంగా ఉంటారు, ఎప్పుడు నవన యవ్వనంగా ఎంతో అందంగా అలాగనే ఉంటా ఉంటారు. అందువల్ల వాళ్ళతో నాట్యం చేయొచ్చు, వాళ్ళతో సేవలు కూడా చేయించుకోవచ్చు, ఏమైనా సరే నీ ఇష్టం, ఎట్లా కావాలంటే అట్లా సుఖాలని పొందవచ్చు. అలాగే అక్కడ విమానాల్లో తిరగవచ్చు. అంతేకాకుండా అక్కడ కామధేనువు కల్పతరువు అని ఉంటాయి, ఐరావతం అన్నీ ఉంటాయి. కామధేనువు అని అంటే కోరికలు తీర్చేటువంటిది, కామ అంటే కోరిక, కామధేనువు అంటే కోరికలు తీర్చేటువంటిది, కల్పతరువు అంటే సంకల్పాలు నెరవేర్చేది, కల్పతరువు. కాబట్టి తరువు అంటే చెట్టు, కల్పతరువు అంటే అక్కడికి పోయి మనం గనక మన మనసులో ఏదన్నా అనుకుంటే అది అవుద్ది అనమాట. అందుకని సంకల్పాలు నెరవేర్చేటువంటిది కల్పతరు. వీటిని మనకి ఏది కావాలంటే అది అడిగి చక్కగా పొందవచ్చు, అన్నిటిని కూడా మనం అక్కడ అనుభవించవచ్చు. అందువల్ల అది బాగానే ఉంటుంది, స్వర్గలోకం అనేటువంటిది బాగానే ఉంటుంది. అయితే బాగాలేనిది కూడా ఉంది, ఏమిటంటే అనుభవించినంతకాలం అనుభవిస్తావు, నీ మర్యాదలకి ఏమీ లోపం లేదు. ఎక్కడ లేదని నీకు మర్యాద కనుక తక్కువగా ఉంటే వెంటనే దేవేంద్రుడికి ఫోన్ కొట్టి, ఇదిగో ఇక్కడ నాకు ఈ మర్యాద జరగటం లేదు అని అంటే వెంటనే ఆయన మళ్ళీ ఏర్పాటు చేస్తారు. అయితే ఎన్ని భోగాలు అనుభవించినా అవి శాశ్వతం కాదు. మరి భోగాలు అనుభవించేటప్పుడు ఆహా ఓహో అని అనుకుంటాం, కాకపోతే ఎంతకాలం అని ప్రశ్న కనుక వస్తే మన వాళ్ళు పూర్వకాలంలో చెప్పారు ఏమని, కోడలా కోడలా నీ భోగం ఎంతకాలమేనంటే అత్త మాలపల్లి పోయి వచ్చినంతసేపు అని అందండి. అదే ప్రకారంగా మనకు కూడా ఏంటంటే, అదిగో మన పుణ్యం ఎంతైతే ఉందో అంతవరకే, ఆ పుణ్యం కాస్త పూర్తి అయిపోయిందా, ఇక నీకు మర్యాదలు కాదు అన్ని అమర్యాదలే, అక్కడి నుంచి నెట్టేస్తారు, ఒక్క నెట్టు నెడితే ఆమె జారి కింద పడాలి. అదిగో కాబట్టి ఎప్పుడు కూడా అక్కడ శాశ్వతమైనటువంటి సుఖభోగాలు అనుభవించడం అనేది ఉండదు. మరి ఏమవుతారండి అంటే, క్షీణే పుణ్యే మత్స్యలోకం విశంతి. పుణ్యే క్షీణే, పుణ్యం కనుక క్షయమైపోయిందా, మనం ఇక్కడ చేసుకున్నటువంటి పుణ్యం ఏదైతే ఉందో అది ఖర్చు అయిపోయిందనుకో, మనం అనుభవిస్తున్న కొద్దీ ఖర్చు అయిపోతాం అంట, అది కనుక ఖర్చు అయిపోతే వెంటనే మత్స్యలోకం విశంతి, ఇదిగో ఈ లోకానికి రావాలి. కాబట్టి ఈ పుణ్యఫలం కాస్త క్షయమైపోయిందాకనే ఈ సుఖాలు భోగాలు అనుభవించడం జరుగుతుంది. ఆ తర్వాత అన్ని కట్, అన్ని మర్యాదలు కూడా మటుమాయమైపోతాం. ఇప్పుడు సాధారణంగా ఒక 50,000 రూపాయలు జేబులో వేసుకొని బొంబాయో ఢిల్లీయో పోయారనుకోండి, అక్కడ చక్కగా ఒక పెద్ద బ్రహ్మాండమైనటువంటి హోటల్లో మీరు బస చేస్తారు, మరి బెల్లు కొడితే బాయ్ వస్తాడు, మీకు ఏ పని కావాలంటే ఆ పని చేసి పెడతాడు. అంతేకాదు మరి భోజనం కానీ టిఫిన్ కానీ అవి కూడా అక్కడికే తెప్పించుకోవచ్చు, రూమ్లోకే తెప్పించుకోవచ్చు, పోతే పోయింది వాడి మొహాన కాసు బారేస్తాం, అందుకని అవి తెప్పించుకోవచ్చు. అక్కడ ఫ్యాన్లు ఉంటాయి, టీవీలు ఉంటాయి, ఏసీలు ఉంటాయి, ఫ్రిజ్లు ఉంటాయి, ఓ బ్రహ్మాండంగా ఉంటాయి. మన ఇంటికన్నా కూడా ఇంకా చాలా బాగుంది. అందుకని అక్కడ ఉంటాం. ఆ తర్వాత ఊరికినే ఉంటే మనకి తోచదు కదా, అందుకని కాస్త నగర దర్శనానికి వెళ్తాం. అక్కడక్కడ జూలోకి వెళ్తాం, పార్కుల్లోకి వెళ్తాం, లేదా ఇంకెక్కడికైనా వెళ్తాం. సరే సినిమాలకి, షికార్లకి మన దగ్గర డబ్బులు ఉన్నాయిగా, చక్కగా ఆ చేత ఈ చేత ఖర్చు పెట్టి అన్ని రకాల భోగాలు అనుభవిస్తాం. అయితే ఇది చూసుకోకుండా, జేబులో ఎంత ఉందో చూసుకోకుండా మన ఇష్టం వచ్చినట్టు కనుక ఖర్చు పెడితే, తిరిగి రావడానికి డబ్బులు కనుక లేకపోతే ఈ దొంగ బండి ఎక్కి రావాలి, లేకపోతే ఇది దిక్కు లేదు. అందుకని కాస్త ఇవి చూసుకోవాలి. అవి చూసుకొని మరి ఆ రూమ్లో వాడికి ఎంత ఇవ్వాలనో అది లెక్క చూసుకొని, తిరిగి వెళ్ళటానికి ఎంత కావాలనో చూసుకొని, కాస్త నీ భోజనానికి కూడా ఎంత కావాలో చూసుకొని, అంత అట్టి పెట్టుకున్న తర్వాత ఇక నువ్వు తిరుగు ప్రయాణం కావాలి. అంతే, ఇక్కడ కూడా అంతే. అక్కడేమో డబ్బు వేసుకొని పోయావు, ఇక్కడేమో పుణ్యధనం అనేటువంటి దాన్ని తీసుకొని పోతున్నావు. యజ్ఞయాగాలు చేసి పుణ్యం అనేటువంటి ధనాన్ని తీసుకొని వెళుతున్నావు. ఈ పుణ్యధనం నీకు ఎంతవరకు అయితే ఉందో అంతవరకు నీకు కొత్త అల్లుడిలాగా చక్కగా మర్యాదలు జరుగుతూ ఉంటాయి. ఆ పుణ్యధనం కనుక అయిపోయిందా, ఒక్క క్షణం కూడా నిన్న అక్కడ ఉండేవారు, కుక్కను తరివేసినట్టుగా తరివేస్తూ ఉంటాయి. ఇంకా నయం ఇక్కడైతే ఒకవేళ ఏదైనా తరివేసినా, జేబులో డబ్బులు లేకపోయినా కనీసం అడుక్కొనైనా తినొచ్చు, కానీ అక్కడ అడుక్కొని తినడానికి కూడా అలగదు. ఎందుకని, నువ్వు అడుక్కోటానికి ఏముండదు అక్కడ, నువ్వు అడుక్కుంటే ఇచ్చేవాడు ఎవడు ఉండడు. కాబట్టి అక్కడ అది కూడా అవకాశం ఏమి లేవు. పైగా అక్కడ ఎవరికి దయాదాక్షిణ్యాలు ఉండవు. ఎందుకనంటే ఎవడు భోగం వాడు అనుభవిస్తా ఉంటాడు, ఇక పక్కవాడితోటి సంబంధమే లేదు, ఎవడి వ్యవహారం వాడేది. అదే కాస్త అయిపోయిన తర్వాత తిరిగి రావటం. అందుకని ఇంతవరకు ఇంద్రుడు చంద్రుడు అని పొగిడితే ఆహా ఓహో అనుకున్నారు, ఇప్పుడు ఏమో చీపో అని అంటుంటే అయ్యో ఇదేమిటి అని అనుకుంటాడు. అందుకనే దూరపు కొండలు నునుపు అంటారు కదా, దగ్గర పోతే కొండలంతా రాళ్ళు రప్పలు ఎగుడు దిగుళ్ళు అన్నీ ఉంటాయి, కానీ దూరంగా చూసేటువంటి వాడికి నున్నంగా కనపడుద్ది కొండ. అట్లానే ఆహా ఎంత మజాగా ఉందండి ఈ ప్రయాణం అని లొట్టలు వేసుకుంటూ ఉంటాం. ఓ బ్రహ్మాండమైనటువంటి భోజనం చేస్తూ ఉంటాం. మన భ్రమంతా తొలగించడం కోసమే భగవానుడు మేడిపండు యొక్క పొట్ట విప్పి చూపిస్తున్నాడు మనకి. ఎందుకంటే ఈ భోగాలన్నిటికీ మనం ఆశపడతామేమో, అయ్యా అలాంటి ఆశలు మీరేం పెట్టుకోవద్దు అని మేడి పండు చూడ మేలిమయ్యుండును, పొట్ట విప్పి చూడ పురుగులుండు అన్నట్టుగా పై పైన చూస్తే అది బాగానే ఉంటుంది, పొట్ట విప్పి చూస్తేనే కదా దాంట్లో ఉండే పురుగులు కనపడేది. అందుకని ఆ మేడి పండు పొట్ట విప్పి మనకు చూపిస్తా ఉన్నాడు ఇక్కడ భగవాను. ఏం చెప్తున్నాడు, దీనివల్ల మనకేం తెలుస్తుంది, పుణ్యకర్మలు చేసి స్వర్గ ఫలాలు కోరుకున్నటువంటి వాడికి ఈ మర్యాదలు తప్పవు. ముందు మర్యాద, తర్వాత అమర్యాద. ముందు నువ్వు ఇంద్రుడివి చంద్రుడివి, తర్వాత పోరా కుక్క. కాబట్టి ఈ మర్యాదలన్నీ కూడా మనకి అక్కడ దొరుకుతాయి. ఇప్పుడు ఆ తర్వాత ప్రయాణం ఎక్కడికి, సరేనండి అక్కడ వాళ్ళు నెట్టేస్తారు, మరి ఎక్కడికి ప్రయాణం అంటే మర్త్యలోకం విశంతి, ఈ భూలోకానికి రావాలి. వచ్చేటప్పుడు ఎన్ని కష్టాలు ఉన్నాయండి, స్వర్గలోకంలో నుంచి మనం ఈ లోకంలోకి రావాలి అని అంటే ఊరికిన బర్రం వచ్చి ఏదో ఒక గర్భంలో చేరటానికి వీలుందా, ఆహా అట్లా వీల్లేదు. ఎందుకనంటే అక్కడ ఆకాశంలోని మేఘమండలంలోకి చేరాలి. ఇప్పుడు మేఘాలు తయారయ్యి ఆ మేఘాలన్నీ నిలిపించుతాడు కదా భగవానుడు, ఆ మేఘమండలంలోకి చేరాలి. చేరిన తర్వాత మేఘం వర్షిస్తుందే, అప్పుడు ఒక వర్ష బిందువుని పట్టుకొని ఈ భూమి మీదకి వస్తాం. ఆ వర్ష బిందువు ఎక్కడ పడుద్ది, ఏదైనా నదుల్లో పడితే పర్వాలా, ఎందుకంటే ఆ నదుల్ని మళ్లించి పంట పొలాలకు వస్తుంటుంది. లేదా పొలాల్లోనే పడితే అప్పుడు పర్వాలా, లేదా మురుక్కాలవల్లో పడితే అది వృధా అయిపోతుంది. మురుక్కాలవల్లో పడితే వృధా అయిపోతే పాపం ఆ జీవుడు ఏం చేస్తాడు, ఆ నీటి బిందువుని పట్టుకున్నటువంటి జీవుడు ఏం చేస్తాడు, మళ్ళీ తిరిగి పోవాలి, మళ్ళీ మేఘమండలానికి పోవాలి, మళ్ళీ రావాలి. ఈ రకంగా ఎన్నిసార్లు ఫెయిల్ అయినా అన్నిసార్లు పోవాలా రావాలా, పోవాలా రావాలా, పోవాలా రావాలి. ఆ ఏం పోయిందండి పొయ్యి వస్తాళ్ళే అని మనం అనుకుంటాం, ఎందుకంటే వాడు ఎవడో కదా మనం కాదు కదా. మరి మీరు కూడా ఏదైనా ప్రయాణం చేయాలనుకొని బస్టాండ్కి వెళ్ళారు లేదా రైల్వే స్టేషన్కి వెళ్ళారు, సరే రైలు కోసం చూస్తా 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 కూర్చున్నారు, అదేదో లేట్ అన్నారు, కూర్చున్నారు, గంట కూర్చున్నారు, మళ్ళీ గంటన్నర అన్నారు, మళ్ళీ 2 గంటలు అన్నారు, కూర్చున్నారు కూర్చున్నారు కూర్చున్నారు. అబ్బో ఆకలి అవుతుంది, అంతలో టిఫిన్ చేసి వద్దామని టిఫిన్ కోసం పోయారు. ఖచ్చితంగా ట్రైన్ వచ్చింది, పోయింది. ఇప్పుడు ఏం చేస్తారు? ఇంకో ట్రైన్ ఎన్నింటికి ఉందో మళ్ళీ చూసుకొని టైం టేబుల్ చూసుకొని ఆ ట్రైన్ కోసం ఇంటికి పోయి మళ్ళీ రావాలి. మళ్ళీ వచ్చిన తర్వాత కూడా మళ్ళీ ఇదే పరిస్థితి. ఎందుకంటే ట్రైన్లు ఇవాళ టైము 12 అంటే 11 వచ్చింది అనుకోండి, అది ఇవాళ ట్రైన్ కాదు, నిన్న ట్రైన్. నిన్న 12 రావాల్సింది, ఇవాళ 11 వచ్చింది, అంతేగాని తొందరగా వచ్చిందని అనుకోవాల్సిన పని. కాబట్టి ఈ ప్రకారంగా మళ్ళీ మళ్ళీ పోవటం, మళ్ళీ రావటం, ఈ రకంగా ట్రైన్ అయినా లేదా బస్ స్టాండింగ్లో బస్సులైనా మనం బస్సు ఎక్కడానికి ప్రయత్నం చేసాం, అందరూ గుమిగూడారు, ఎక్కారు, దాంట్లో మనం నెట్టుకోలేకపోయాం. సరే ఇంకో బస్సు వస్తుంది కదా అనుకున్నాం, మళ్ళీ ఇంకో బస్సు వచ్చింది, దానిలో ఎక్కలేకపోయాం, మళ్ళీ జనం తయారయ్యారు, మళ్ళీ దానిలో ఎక్కలేకపోయాం, సరే ఇంకో బస్సు అనుకున్నాం, ఆ బస్సులో ఎక్కలేకపోయాం, ఏం చేస్తాం? దేవుడు అంటే ఇంటికి వస్తాం. వచ్చిన తర్వాత అయ్యో ఆ ప్రయాణం అనుకుంటే ఎట్ట అని అనుకొని మళ్ళీ ప్రయాణం అయిపోతాం, మళ్ళీ బస్సు. కాబట్టి మనకి తెలుస్తుంది ఆ బాధ. బస్సు దగ్గర కనుక ఒక గంట కూర్చుంటే ఎంత బాధగా ఉంటుందో మనకి తెలుస్తుంది. అదే ప్రకారంగా ఈ జీవుడు కూడా మళ్ళీ పోయి మళ్ళీ వచ్చి, మళ్ళీ పోయి మళ్ళీ వచ్చి, మళ్ళీ పోయి మళ్ళీ వచ్చి, మళ్ళీ పోయి మళ్ళీ వచ్చి ఈ రకంగా తిరుగుతా ఉంటే వాడి బాధ వర్ణనాతీతం. అందుకనే దాన్ని యాతనా శరీరం అని అన్నారు. మంది యాతనా శరీరం కాదు, యాతనలు అప్పుడప్పుడు వస్తుంటాయి మనకి. ఈ దేహాన్ని వదిలిపెట్టిన తర్వాత ఉన్న శరీరాన్ని యాతనా శరీరం, అన్ని యాతనలే. సరే పారేయండి, ఎట్లా అది పంట పొలాల్లో చేరింది ఆ వర్ష బిందువు. అప్పుడు చేరినప్పుడు ఏమవుద్ది? ఒక మొక్కలో ప్రవేశిస్తుంది ఈ నీరు, ఒక మొక్కలో ప్రవేశిస్తుంది ఆ జీవుడు ఉన్నటువంటి బిందువు. వచ్చిన తర్వాత అది ఒక ధాన్యంలోకి వస్తుంది. సరే ఆ ధాన్యాన్ని రైస్ మిల్ వాళ్ళు ఆడించి మనకి బియ్యాన్ని ఇస్తారు. ఆ ఇచ్చేటప్పుడు ఈ పోయే వేస్ట్లో ఇది కనుక పోయింది అనుకోండి, ఈ గింజ కనుక పోయింది అనుకోండి, ఏ గింజనైతే ఆశ్రయించాడో జీవుడు ఆ గింజ నుంచి, ఆ గింజ కనుక జారిపోయింది అనుకోండి, పోతే మళ్ళీ పోవాలి, మళ్ళీ రావాలి, మళ్ళీ పోవాలి, మళ్ళీ రావాలి. సరే అట్లా పోలేదనుకోండి, హాయిగా మనం తెచ్చుకున్నాం, మన ఇంట్లో కూడా ఎక్కడ వేస్ట్ కాల, ఒక్క గింజ కూడా మనం బోనీయం, చక్కగా వండుకున్నాం. ఆ వండేటప్పుడు కాస్త దాన్ని వార్చాల లేదా ముందు కడగాల. ఆ కడిగేటప్పుడు మళ్ళీ పోయింది అనుకోండి, అదే పోయిందా, పోయి మళ్ళీ పోవాలి, మళ్ళీ పోవాలి, మళ్ళీ రావాలి. సరే కాదండి, చక్కగా వండుకున్నాం తిన్నాం అనుకోండి. సరే తింటే ఈ తిన్నవాడు ముసలివాడైతే, బ్రహ్మచారి అయితే, ఆపరేషన్ చేయించుకున్నవాడైతే, పెళ్ళాం అలిగి ఇంటికి పోయినటువంటి వాడైతే, అప్పుడు మళ్ళీ ఈ జీవుడు కాస్త మళ్ళీ పోవాలి, మళ్ళీ రావాలి, మళ్ళీ పోవాలి, మళ్ళీ రావాలి. కానీ భార్యాభర్తలు ఇద్దరు కూడా ఉండి, వాళ్ళు కూడా వయసులో ఉండి, వాళ్ళు కూడా కలవాల్సిన రోజున కలిసి, ఈ తిన్నటువంటి దానిలో నుంచి వచ్చినటువంటి ఈ జీవుడు కాస్త ఆ వీర్యంలోకి వచ్చి, ఆ వీర్యం కాస్త ఆ భార్య యొక్క గర్భంలో చేరి, అందులో ఉన్నటువంటి అండంతో చేరి పిండంగా మారితే అప్పటికి ఈ రాకపోకల యొక్క బాధ తప్పదు. నా చెప్పుకున్నాం, గతాగతం కామ కామాల భంతే అని. గతాగతం రావటం పోవటం, రావటం పోవటం, రావటం పోవటం, ఇదే ఇప్పుడు చెప్పింది. ఇంకా చాలా ఉన్నాయి, అవన్నీ చెప్తే విసుగ్గా ఉంటుందని చెప్పాలా, ఎందుకంటే అన్నిసార్లు పోయి అన్నిసార్లు రావాలి. కాబట్టి అట్లా ఈ లోకంలోకి రావాలి. అయితే వచ్చిన అప్పుడే లోకంలోకి వచ్చాడా? తల్లి గర్భంలోకి వచ్చాడు. మరి తల్లి గర్భంలోకి వచ్చిన తర్వాత అక్కడ గర్భనరకం అనుభవించాలి. ఎందుకనంటే ఇంతే ఉంటుంది చోటు, ఈ పిండం పెరుగుతున్న కొద్దీ ఆ చోటు కూడా కాస్త పెద్దవుది, ఎలాస్టిక్ మాదిరిగా పెద్దవుది. అయిన తర్వాత పని అక్కడెట్టుంటాడు? ఒకవేళ తయారైన తర్వాత తలకాయ కిందకి, కాళ్ళు పైకి ఉంటాయి, ఆ 2 కాళ్ళ మధ్యలోకి తలకాయ దూర్చి ఉంటుంది. ఆ ప్రకారంగా అక్కడ ఉండాలి. అక్కడ పురుగులు కొడుతూ ఉంటాయి, చీకటిగా ఉంటుంది, వాసన వస్తూ ఉంటుంది, అన్ని రకాలైనటువంటి బాధలు అనుభవించాలి. ఆ తర్వాత తల్లి తీసుకునేటువంటి ఆహారాన్ని బట్టి కూడా బాధలు ఉంటాయి. ఇవన్నీ అయిపోయిన తర్వాత చివరికి పూర్వజన్మ స్మృతి వచ్చింది. అంటే పూర్వజన్మల్లో ఆ జన్మ అట్లా పాడు చేసుకున్నాను, ఈ జన్మ ఇట్లా పాడు చేసుకున్నానని అన్ని గుర్తుకొస్తాయి. అప్పుడు ఏడుస్తూ ఉంటాడు, అయ్యో ఈసారి అన్నా సరే ఇలా చెడు చేసుకోకూడదు, నేను ఎప్పుడైతే తల్లి గర్భంలో నుంచి బయటకు వస్తానో ఖచ్చితంగా భగవంతుణ్ణి నమ్ముకోవాలా, భగవంతుణ్ణి ఆశ్రయించాలా, ఆ భగవంతుడి గురించి తెలుసుకోవాలా, అందుకోసం ఆ గురువుని ఆశ్రయించాలా, ఆయన ద్వారా జ్ఞానాన్ని పొందాలా, ఆ జ్ఞానాన్ని పొంది సాధనలు చేసి మళ్ళీ జన్మంటూ లేకుండా ఈ నరక యాతనలు పడకుండా మనం శాశ్వతమైనటువంటి ఆనందాన్ని పొందాలా అని అనుకుంటాడు. 9వ నెల వచ్చిందాక ఆ 9వ నెలలో ఆ తల్లిగారి భోగం నుంచి బయటపడతాడు. బయటపడుతుంతో లోపల అనుకున్నాయన్నీ మర్చిపోతాడు. ఆ మర్చిపోయిన తర్వాత ఇక మామూలే ఎప్పటి మాదిరిగానే పెరుగుతాడు, పెద్దోడు అవుతుంటాడు. ఇక ఆ తర్వాత ఏదైనా కాస్త అహంకారం పెరగచ్చు, గర్వం పెరగచ్చు, లేదా తెలివితేటలు ఉండొచ్చు, అతి తెలివితేటలు ఉండొచ్చు, తెలివితేటలు లేకపోవచ్చు, పిచ్చోడు కావచ్చు, ఎర్రోడు కావచ్చు, ఏదైనా కావచ్చు. పూర్వజన్మల్లో పుణ్యం చేసుకుంటేనే మళ్ళీ ఒక సద్గురువు లభించడం కానీ ఈ జ్ఞానాన్ని అందుకోవటం కానీ జరుగుతుంది. లేకపోతే ఆ జీవితం అంతా అట్లనే 90 ఏళ్ళు బతికినా, 95 ఏళ్ళు బతికినా, 100 ఏళ్ళు బతికినా అలాగనే వృద్ధా జన్మ వ్యర్థమైనటువంటి జన్మనే గడుపుతాడు, పోతాడు ఈ ప్రకారంగా. అయితే ఇందులో కూడా ఏమైనా గొప్ప గొప్ప జన్మలు వస్తాయా, భోగాలు అనుభవించే జన్మలు వస్తాయా అంటే అదేమి లేదు, ఆ గ్యారంటీ ఏమీ లేదు. ఎందుకని, అప్పటికీ మన సంచిత కర్మల్లో ఖర్చు అయిపోయినవన్నీ బాగా మిగిలినటువంటి సంచిత కర్మల్లో నుంచి ఏవైతే పక్వానికి వస్తాయో ఆ ప్రారంధ కర్మలు అంటారు వాటిని. ఆ ప్రారంధ కర్మల ప్రకారం మనం ఇక్కడ ఏం అనుభవించాలనో దానికి తగినట్టు జన్మ వస్తుంది ఇక్కడ. అందుకని కుక్కగా పుట్టచ్చు, పిల్లిగా పుట్టచ్చు, బల్లిగా పుట్టచ్చు, పురుగ్గా పుట్టచ్చు, ఏగ్గా పుట్టచ్చు, దోమగా పుట్టచ్చు, పాముగా పుట్టచ్చు, తేలుగా పుట్టచ్చు, పులిలాగా పుట్టచ్చు, సింహంలాగా పుట్టచ్చు, మనిషిలాగా పుట్టచ్చు, చెట్టులాగా పుట్టచ్చు, ఎట్లయినా సరే పుట్టచ్చు. పుట్టి మళ్ళీ వాళ్ళ వాళ్ళు అనుభవించాల్సినటువంటి కర్మఫలాలన్నీ కూడా అనుభవించాలి. కాబట్టి ఏమండి, నేను దేవలోకానికి కూడా పోయి వచ్చాను, స్వర్గభోగాలు అనుభవించాను, దేవేంద్రుడితో కూడా నేను మాట్లాడాను, వరుణదేవుడితో మాట్లాడాను, కుబేరుడు కూడా నా స్నేహితుడండి, భుజం మీద చెయ్యేశాను, నన్ను కుక్క అంటావా అని ఇక్కడ ఎవరి మీద తగాదాడటానికి వీలుందా అంటే ఆ వీలేమి లేదు. ఎందుకని, ఒకవేళ అంటే నోరు మూసుకోరా కుక్క అని అంటాడు వీడు. అందుకని నేను అంతటి వాడిని ఇంతటి వాడిని అని అంటానికి వీలు లేదు. ఎందుకంటే కోటీశ్వరుడు బాగా కోటీశ్వరుడే, పేటాట ఆడి బాగా డబ్బులన్నీ పోగొట్టుకున్నాడు. అన్ని పోగొట్టుకున్న తర్వాత అప్పుల కోసం తిరుగుతున్నాడు. సరే పుట్టిన కాడల్లో అప్పు చేస్తూ ఉన్నాడు, అంతకుముందు డబ్బులు ఉన్నాడు కదా అని చెప్పి ఏదో ఇస్తూ ఉన్నాడు. అప్పులు చేశాడు చేశాడు చేశాడు. ఆ తర్వాత ఇక అప్పు కూడా పుట్టటల్లా. ఒక రోజున బాగా ఆకలి అవుతుంది, తిండి కూడా లేదు, ఎవరు ఇచ్చేవాళ్ళు లేరు ఇప్పుడు. అందుకని హాయిగా హోటల్కి పోయాడు, దర్జాగా కాలి మీద కాలేసుకొని కూర్చున్నాడు. ఇడ్లీ తీసుకురా, దోశ తీసుకురా, పూరి తీసుకురా, కాఫీ తీసుకురా, జ్యూస్ తీసుకురా అని వాళ్ళకి ఆర్డర్ వేశాడు. వాళ్ళందరూ తెస్తే అన్ని సుష్టిగా తిన్నారు. తిన్న తర్వాత సర్వర్ బిల్లు తీసుకొచ్చి అక్కడ పెట్టాడు. పెట్టేటప్పుడు 55 రూపాయలని ఉంది బిల్లు. తన దగ్గర చూస్తే 1 రూపాయో 2 రూపాయలు ఉన్నాయి. మరి ఏం చేయాలా? అందుకని అంటే నా దగ్గర డబ్బులు లేవయ్యా, రేపు వచ్చిస్తాలే, నేను ఏం సామాన్యుని కాదు, నేను కోటీశ్వరుణ్ణి అన్నాడు. నువ్వు కోటీశ్వరుడు అయితే నీ కోట్లన్నీ నువ్వే ఉంచుకోవయ్యా, 55 రూపాయలే మాకి అన్నాడు ఆ క్యాషియర్. అంటే ఏం పర్వాలేదండి, నేను ఇస్తాను, ఎక్కడికి పోతే నా దగ్గర ఎక్కడికి పోతే, నేను కోటీశ్వరుడు అండి, నీకు తెలుసు తెలియదు అను. సరే ఘర్షణ జరిగింది, ఇక వీడి చేత అంట్లు దోయించమన్నాడు ఆ అయ్యర్. ఎవరు అనుకున్నావు నేను అంట్లు దోయవాడిని అనుకున్నావా? పోయిన సంవత్సరం కనుక అయితే నిన్ను నీ హోటల్ని కొనేసేవాడిని, నువ్వు ఎంత చేస్తే అంత కొనేవాడిని అన్నాడు. దానికి అయ్యర్ అన్నాడు, నోరు మూసుకొని అంట్లు దోవరా, అంట్ల వెదవా, డబ్బులు కట్టి మాట్లాడాలా, లేకపోతే నోరు మూసుకొని కూర్చో అంటుదామో అన్నాడు. మనగతి కూడా అంతే, ఆ పూర్వ వైభవాన్ని తలుచుకొని అదిగో దేవలోకం పోయాను, నేను ఊర్వశితోటి డ్యాన్స్ వేశాను, రమ్మతోటి డ్యాన్స్ వేశాను, నేనేం సామాన్యున్నా అని అంటే అక్కడ డ్యాన్స్ వేసావు, ఇక్కడ నీ చేత వేయిస్తాను డ్యాన్స్ అంటాడు. అందువల్ల కర్మఫలాలు ఎంతటి వాడైనా సరే తప్పకుండా అనుభవించవలసిందే. ఈ ప్రకారంగా వేదోక్తమైనటువంటి కర్మల్ని భోగాల మీద ఆశతోటి, కోరికలతోటి, కామ్య బుద్ధితోటి, సకామ బుద్ధితోటి ఎవరైతే ఈ యజ్ఞయాగాది కర్మలు చేస్తారో వాళ్ళని కామకామాహ, కామకామి, కామదాసులు అని అన్నారు. ఎందుకని ఈ పేరు పెట్టాడు? దాసుడు అంటే దాసి అన్నా దాసుడు అన్నా ఇతరులకి సేవ చేసి బ్రతకాల. వీళ్ళు ఏం చేశారంటే కామదాసులు, కోరికలకి దాసులు అయ్యారు. అందుకని వీళ్ళు కామదాసులు అని వీళ్ళకి పేరు. కాబట్టి కామదాసులు గతాగతం లభంతే, రాకడా పోకడా కలిగినటువంటి జనన మరణాల్లో ఇరుక్కుపోతారు. ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా ఈ జన్మలు ఎత్తిన తర్వాత మళ్ళీ జన్మ పోయిన తర్వాత మళ్ళీ పోవాలా మళ్ళీ రావాలా, మళ్ళీ పోవాలా మళ్ళీ రావాలా, మళ్ళీ పోవాలా మళ్ళీ రావాలి. ఈ పోవటం రావటం చెప్తున్నాం కానీ రావటానికి ఎంత బాధో ఇందాక చెప్తున్నాం. రావటం అంత సామాన్యం కాదు, పోవటమో కష్టమే రావటమో కష్టమే. అందుకని దేహాన్ని వదిలిపెట్టంగానే ఈ సూక్ష్మ దేహాన్ని యాతనా శరీరం అంటారు. అది ఒక్కటి గుర్తుపెట్టుకోవాలి మనం, అది యాతనా శరీరం. పోయేటప్పుడు కూడా మనకి తోడెవరుండరు. ఇక్కడైతే ఎక్కడికి పోతున్నా ఎవరినో ఒకరిని తోడు తీసుకొని పోవచ్చు, అక్కడికి తోడెవరుండరు, ఒంటరి ప్రయాణం. అందుట్లో పాపాలు చేసినటువంటి వాడు చీకటి మార్గంలో పోవాలి, పుణ్యం చేసినటువంటి వాడైతే వెలుగు మార్గంలో పోతాడు. అందుకని అన్ని బాధలే యాత్రా శరీరం. ఈ ప్రకారంగా ఈ కామదాసులైనటువంటి వాళ్ళు అంటే కోరికలకి దాసులై ఎన్ని రకాలైనటువంటి గొప్ప గొప్ప యజ్ఞయాగాది కర్మలు చేసినప్పటికీ కూడా ఏమి ప్రయోజనం లేదు. ప్రయోజనం లేదంటే ఏమండి సుఖభోగాలు అనుభవించడం అనుభవిస్తారు, తాత్కాలికం అయిపోయి. మనం కూడా నెల రోజుల్లో అనుభవించిన సుఖం ఇప్పుడేమైనా ఉందా? అప్పుడు బ్రహ్మాండంగా ఉంది, అప్పుడు ఆనందించాం. ఆ ఆనందం ఇప్పుడేది? ఇప్పుడేదో దుఃఖం ఉంది, ఇప్పుడేదో మనకి సమస్య ఉంది, దాంతో దుఃఖం వచ్చింది, కానీ ఇప్పుడు దుఃఖం అనుభవిస్తున్నాం, ఇప్పుడు ఆనందం ఎక్కడుంది? అదే ప్రకారంగా అనుభవించినవన్నీ పోయినాయి, ఇప్పుడు అనుభవిస్తున్నాయే మనకి లెక్క. అందుకని ఇప్పుడు ఈ ప్రకారంగా ఇలా పడి నువ్వు నీ జీవితాన్ని నాశనం చేసుకోవద్దురా ఓ మానవుడా, ఓ మూర్ఖ మానవుడా. కర్మలు చేసి నిష్కామ సకామ కర్మలు చేసి ఇలా పైకి కిందకి పైకి కిందకి తిరగటం కాకుండా భగవదార్పణ బుద్ధితోటి నిష్కామంగా కర్మలు చేసి కడతారండి, మోక్షాన్ని అందుకోండి, ఇదే మీకున్నటువంటి ఏకైక మార్గం, మీకు శాశ్వతంగా దుఃఖాలన్నీ కూడా పూర్తిగా పోయి శాశ్వతమైనటువంటి ఆనందాన్ని పొందాలనంటే ఇంతకంటే ఇంకా వేరే మార్గం లేదు అని గట్టిగా ఢంకా బజాయించి భగవాన్ ఇక్కడ తెలియజేయటం కోసమే ఈ శ్లోకంలో ఈ మాటలు చెప్పింది. ఈ శ్లోకంలో చెప్పినటువంటి మాటలన్నీ కూడా మనం ఏనాడు మర్చిపోవటానికి వీల్లేదు. క్షీణే పుణ్యే మత్స్యలోకం విశంతి, అస్సలు మనం మర్చిపోవటానికి వీల్లేదు. అందుకనే అర్జునుడు మొట్టమొదటి రోజునే యుద్ధం మొదటి రోజునే భగవాను ఇదంతా నేను యుద్ధం చేయను అని అనేటప్పుడు కూడా ఈ ముల్లోక రాజ్యాలు వచ్చినా నాకు అక్కర్లేదయ్యా, ఈ ముల్లోక రాజ్యాలు వచ్చినా కూడా నాకు అక్కర్లా అని భగవంతుడికి ముఖ్యుడైనటువంటి శిష్యుడయ్యాడు, భగవద్గీతకి ముద్దు బిడ్డడయ్యాడు. మనం కూడా అలాగనే కావాలి. ఎందుకు? మనం తెలుసుకోవాలి దీంట్లో ఉన్నటువంటి మంచి ఏమిటి చెడేమిటి. ప్రతి దానిలో కూడా మంచి చెడు రెండు తెలుసుకున్న తర్వాత దాని వైపుకు పోవాలా అక్కర్లేదా అనేటువంటిది. మంచి కనుక ఎక్కువగా ఉండి చెడు తక్కువగా ఉంటే అటువైపు పోవచ్చు, మంచి తక్కువగా ఉండి చెడు కనుక ఎక్కువగా ఉండి ఆ చెడు భరించలేనిది కనుక అయితే అటు పక్కకు పారేకూడదు. ఆ కాస్త ఏదో మంచి ఉంది కదా అని చెప్పి పోయి ఇంత కష్టాన్ని మనం తెచ్చిపెట్టుకోకూడదు. కాబట్టి అర్జునుడు లాగానే ఇక్కడ మనం కూడా అలాగా వ్యవహరించాలి. ఈ లోకంలో సకామంగా కర్మలు చేసేటువంటి వాడిని అల్పాత్ముడు అని నిందిస్తున్నాడు భగవానుడు ఇక్కడ. వాడు అల్పాత్ముడు అంటే అల్పమైనటువంటి బుద్ధి కలిగినటువంటి వాడు, అతన్ని కామదాసుడు అనేటువంటి బిరుదు ఇచ్చాడు. కామదాసుడు కోరికలకి దాసుడైనటువంటి వాడు కాబట్టి, కోరికలకి దాసుడు కాబట్టి ఆ కోరికలు వీడిని ఎట్ట కావాలంటే అట్లా ఆడిస్తూ ఉంటాడు. ఆ ఆడిచ్చినట్టుగల్లా ఆడుతూ ఉంటాడు, పాపం దుఃఖపడతా ఉంటాడు. అదే నిష్కామంగా ఫలాపేక్ష లేకుండా ఏ రకమైన కోరిక లేకుండా నాకు ఈ ఫలితం కావాలనేటువంటి ఆలోచన లేకుండా కర్మల్ని ఆచరించండి. అప్పుడేమవుతుంది? నీకు నిష్కామ కర్మల వల్ల చిత్తశుద్ధి కలుగుద్ది. చిత్తశుద్ధి కలిగితే ఆత్మజ్ఞానాన్ని తెలుసుకుంటావు. ఆత్మజ్ఞానాన్ని తెలుసుకుంటే నీవెవరో నీకు తెలుస్తుంది. ఆత్మజ్ఞానం అంటే నేను ఆత్మను అనేటువంటి జ్ఞానం. కాబట్టి నువ్వు ఆత్మను తెలుస్తుంది. ఆత్మను తెలిస్తే గురువు చూపించినటువంటి మార్గంలో సాధనలు కనుక చేసినట్లయితే ఖచ్చితంగా నువ్వు ఈ జన్మలోనే మోక్షాన్ని పొందడం జరుగుతుంది అనేటువంటి విషయాన్ని మనకి ఇక్కడ చెప్పారు. సరేనండి, ఎన్ని చెప్పారు, బాగానే ఉంది. ఎప్పుడు దేవుడు 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 అని కూర్చొని నిష్కామ కర్మలు చేస్తా, ఏ రకమైన కోరికలు లేకుండా బండరాయిలాగా జన్మ జీవించమంటారా? మరి కుటుంబ పోషణ ఎట్టునండి? ఏదో పెళ్లి చేసుకున్నాం, పిల్లలు కన్నాం, మరి వాళ్ళందరిని పోషించాలా? మరి దీని సంగతి ఏమిటండి? ఏదో పుట్టాం కాబట్టి తినాలి కదా, తినకుండా ఉండలేం కదా, పసుపు ఉండలేం కదా, మరి ఎట్లాగండి ఇవన్నీ అని మనకి సందేహం కూడా వస్తుంది. ఎప్పుడంటే మన సంగతి కూడా మనం ఆలోచిస్తుంటాం, ఏ సంగతి భగవంతుడి సంగతి, ఈ శాస్త్రాల సంగతి ఆలోచించని ఆలోచించకపోయినా మన సంగతులు మాత్రం అస్సలు మర్చిపోం, చాలా జాగ్రత్తగానే ఆలోచిస్తాం. అందుకని ప్రస్తుత అవసరాలు ఏమిటి, ఇవి ఎట్లా తీరుతాయి అంటే, ఎప్పుడు భగవంతుడి చింతనలో ఉండమన్నారు, బాగానే ఉంది, సాధనలు చేస్తాం, శాస్త్రాన్ని వింటాం, ఎప్పుడు భగవంతుడు భగవంతుడిని కొట్టుకుంటాం, మరి ఆకలి అవుద్ది కదండి అప్పుడు ఎట్లా అని అంటే, దీనికి సమాధానంగా భగవానుడు ఒక అత్యద్భుతమైనటువంటి శ్లోకాన్ని భగవద్గీతలో ఉన్నటువంటి 701 శ్లోకంలో దాదాపుగా 4-5 శ్లోకాలు చాలా 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 బ్రహ్మాండమైనవి అని అంటే, ఆ 4-5 శ్లోకాల్లో అత్యద్భుతమైనటువంటి మొట్టమొదటి స్థితి మొట్టమొదటి ర్యాంకులో ఉండేటువంటి శ్లోకం ఇప్పుడు రాబోతా ఉంది. దీన్నే మనం మొదట్లో చెప్పుకున్నాం, భగవద్గీత మధ్యలో ఉన్నటువంటి ఈ శ్లోకం మన ఆడవాళ్ళు హారం వేసుకుంటారు, ఆ హారం మధ్యలో ఉండేటువంటి పచ్చల పతకం లేదా ఒక వజ్ర వైఢూర్యం ఎలా అయితే మెరుస్తుంటుందో అదిగో ఆ రకంగా ఉండేటువంటి శ్లోకం ఒకటి రాబోతా ఉంది, దాన్ని మనం రేపు చెప్పుకుందాం.